కోరికలు ఉన్నంత వరకే భయం మీకు. అదే మీరు వైరాగ్యంతో ఉన్నారనుకోండి, ఇంకా అప్పుడు అసలు మీకు భయం ఉండదు, కరెంటు ఉంటుందా ఇంకోటి ఉంటుంది, ఈ భయాలు ఏమి ఉండవు మీకు. ఎందుకని మీకు కోరికే లేదు. చిత్రం ఏంటంటే కోరిక లేని వాడికి అన్ని ఇస్తాటండి పరమాత్మ, కోరికుంటేనే పరీక్షిస్తాట మిమ్మల్ని. మీకు కోరిక లేదా, గ్యారంటీగా మిమ్మల్ని ఏడిపించడానికి, కోరికలు కలిగించడానికి ఆయన అన్ని ఇస్తాడనమాట. వైరాగ్యము కంటే ఈ ప్రపంచంలో భయం లేని వస్తువు లేదు. కాబట్టి ఈ సృష్టిలో అన్ని భయాలు ఉన్నాయి. ఈ భయములన్నిటి నుంచి ఎవరు రక్షించగలరు? అమ్మే. అందుకే భయేభ్య త్రాహి నహ దేవి, ఓ దేవి మమ్మల్ని అన్ని భయముల నుండి రక్షించు. ఆ భయం ఈ భయం కాదు, సకల భయముల నుంచి మమ్మల్ని రక్షించు. ఎంత గొప్ప శ్లోకం ఇది. ఈ శ్లోకాన్ని అష్టమి నాడు పూర్వం తప్పక చదివారు. కాశీలో ఈ శ్లోకాన్ని ప్రభుదత్త బ్రహ్మచారి గారు గానం చేయించేవారు. మానవులన్నాక భయంతో పుడతారు. పుట్టిన దగ్గర నుంచి శరీరం విడిచిపెట్టేదాకా నిత్యం ఏదో ఒక భయంతో ఉంటారు. ఆ భయం నుంచి మానవుల్ని రక్షించే అపూర్వ శ్లోకం అమ్మనే పట్టుకోండి అనేవాడు ఆ మహాత్ముడు. మీకు తెలుసుగా ప్రభుదత్త బ్రహ్మచారి గురించి తెలియని వాళ్ళు ఉన్నారంటే ఇందులో నేను నమ్మను, ఒకవేళ ఉన్నారంటే ఆశ్చర్యమే. చాలా కాలం క్రితం, ఎప్పుడు 1870 మధ్యలో పుట్టాడు ఆయన. 1960 ఆ కాలంలో ఎప్పుడు వెళ్ళిపోయిన పూర్తిగా కరెక్ట్గా ఆయన పుట్టిన డేట్లు అవి తెలియకపోవచ్చు, కానీ ఇంచుమించుగా 1903 కాలంలో ఒక కుర్రాన్ని వెంట పెట్టుకుని తల్లిదండ్రులిద్దరూ హరిద్వారంలో స్నానానికి వెళ్ళారు. హరిద్వారంలో గంగ భయంకరంగా ఉంటుంది, చాలా వేగం. ఆ హరిద్వారంలో కుర్రాడితో పాటు గంగలో దిగారు. కుర్రాడిని పట్టుకోలేదు పాపం. ఆ కుర్రాడికి 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఉంటాయి. ఆ కుర్రాడు ఉపనయనమైన కుర్రాడు పైగా ఈ గంగలో కొట్టుకుపోయాట దగ్గరనే. హరిద్వార్ గంగ దబ్బ 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 తోసేసింది. ఇక్కడ నుంచి చూసేవాళ్ళు పక్క ఎక్కడికో 1 కిలోమీటర్ వెళ్ళిపోయాడు కుర్రాడు. ఇంకా అతను దొరకడని ఆశీర్వదలు వేసుకుని ఆ తల్లిదండ్రులు ఎంతో ఏడ్చారు పాపం. ఆ కుర్రాడికి ఉపనయనం చేసి వీపు మీద ఒక ముద్ర కూడా వేస్తారట వాళ్ళు. అలాంటి ముద్ర కూడా వేశారు. ఏడుస్తూ ఇళ్ళకపోయారు. ఈ కుర్రాడు హరిద్వార్లో కొట్టుకుపోయిన కుర్రాడు కాశీలో తేలేడు. ఎక్కడ కాశీ, ఎక్కడ హరిద్వార్ ఆలోచించండి. కాశీలో ఓ సన్యాసి, ఒక మహాత్ముడు స్నానానికి వచ్చాట హరిశ్చంద్ర ఘాట్ దగ్గర. స్నానానికి వస్తే కాళ్ళకి నాచులో తగిలింది. ఏంటని చూస్తే కుర్రాడు చుట్టూ టక్కున పైకెత్తాడు. ఆ కుర్రాడు నీళ్లు దాకి కూడా అలా బోర్లా శవంలో పడి ఉన్నాడు, చావలేదు, ఊపిరి ఉంది ఇంకా. ఆ జుట్టు పుచ్చుకుని బయటికి తీసి పొట్టనొక్కి నీళ్లు కక్కిస్తే టక్కును కూర్చున్నట్ట. ఎంత ఆశ్చర్యం అంటే హరిద్వార్లో కొట్టుకుపోయిన ఆ కుర్రాడు కాశీదాకా ఎక్కడి కాశీ అండి, నిజంగా హరిద్వార్ గంగ నుంచి రావటం అంటే. పైగా మధ్యలో ప్రయాగ ఉంటుంది కదా, ప్రయాగలో గంగా యమున కలిసి వెడతాయి, ఆ వేగంలో కొట్టుకొచ్చి కాశీ దగ్గరికి రావాలి. ప్రయాగ దాటాక కాశీ వస్తుంది గంగ అంటే. అక్కడ దాకా బతికాడు ఆయన. అప్పుడు ఆ సన్యాసి, ఈ కుర్రవాడు కారణ జన్ముడు, ఎక్కడి నుంచో కొట్టుకొచ్చి ఇక్కడ తేలాడు, బతికాడు, ఆ ప్రభు అయిన ఈశ్వరుడు చేత ఇతడు నాకు దత్తుడు అయ్యాడు అని ఆయనకి ప్రభుదత్త అని పేరెట్టారు. ఆయన చెప్పాడనమాట, ప్రభునేహి ఇస్కో హమేదియా ఇస్రియే ఆసే ఏ ప్రభుదత్త నాంసే ప్రసిద్ధ హోగా ఖ్యాత హోగా అన్నాడు ఆయన. ఆ తర్వాత ఆ కుర్రాన్ని తీసుకెళ్ళి ఆ కుర్రాడికి పేరు ఊరు ఏహి తిరిగితే ఎవరో మర్చిపోయాడు. అతనికి సన్యాస దీక్ష ముందు బ్రహ్మచర్య దీక్ష ఇచ్చారు, అందుకే ప్రభుదత్త బ్రహ్మచారి అంటారు. ముందు సన్యాసులకు బ్రహ్మచర్య దీక్ష ఉంటుందిగా, అది అయ్యాక ఉత్తర పీఠాధికారి చేశారు. కాశీలో చాలా కాలం ప్రభుదత్త బ్రహ్మచారి గారు అపూర్వ దీప్తిలో భాగవతం చెప్పాడు ఆయన. కాశీలో భాగవతం చెప్పడం గొప్ప, కాశీలో కాశీఖండం చెప్పడం గొప్ప, ఈ రెండూ చెప్పిన వాడు ఆయన. శివకేశవులకు అభేద తత్వం పాటించిన వాడు ఆయన. ఆయన ఆశ్రమం ఇప్పుడు కూడా ఉంది, ప్రభుదత్త బ్రహ్మచారి గారి ఆశ్రమం. మీకు ఎందుకు చెప్తానంటే, ఆ పుణ్యాత్ముడు హిందీలో వ్రజ భాషలో ఒక ప్రత్యేకమైన భాష ఉన్నది. ఆ రోజుల్లో వ్రజ భాష, అవధీ భాష, సింధీ, భోజపురి ఇలా శాఖలు ఉన్నాయి. అందులో వ్రజ భాష అంటే శ్రీకృష్ణ పరమాత్మకి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడే భాష అన్నమాట. సూరదాసు గారు సూరసాగర్ అందులోనే రాశాడు. ఆ వ్రజ భాషలో భాగవతం రాశారు. మా నాన్నగారు 1932 నుంచి 1937 వరకు 5 సంవత్సరాలు అక్కడికి వెళ్ళి కాశీలో 1932 నే చెప్పేది, 1932 నుంచి 1937. మా నాన్నగారు 1916 పుట్టారు, ఆయనకి 16 ఏళ్ల వయస్సు. ఆ కాలం నుంచి 5 ఏళ్ల పాటు కాశీలో ఉండి అక్కడే భాష్యాంత వ్యాకరణం చదువుకున్నారు. సంస్కృతం పూర్తిగా భాష్యాంత వ్యాకరణంతో చదువుకున్నారు, హిందీ చదువుకున్నారు, ఉర్దూ చదువుకున్నారు, సరే తెలుగు మాతృభాష, 8 భాషలు చదువుకున్నారు. ఆ సమయంలో ఈ ప్రభుదత్త బ్రహ్మచారి గారు ఆశ్రమంలో ఆయనకి సేవ చేస్తూ ఉండేవారు. ఆయనకి నాన్నగారు చిన్నప్పటి నుంచి కాళిదాసులో కనపడేవారట. బాలకాళిదాసు అంటూ ఈ కుర్రవాణిగా ఉన్న మా నాన్నగారిని ఎంతో సేద తీర్చి దగ్గరికి తీసుకుని ప్రసాదం పెట్టేవారు, రోజు పురాణం చెప్పించేవారు మా నాన్నగారి చేత. ఆ ప్రభుదత్త బ్రహ్మచారి గారు రాసినటువంటి భాగవతం నాన్నగారు చెప్పేవారు పురాణం. అక్కడ మా నాన్నగారు ఆయన గురించి చెబుతూ ఉండేవారు అన్నమాట, ప్రభుదత్త బ్రహ్మచారి గారు లాంటి మహానుభావులు ఈ ప్రపంచంలో ఉండరు, ఆయన భాగవతం చెప్పించారు, భాగవతం రాశాడు, భూలోకంలో కోరిక లేని సన్యాసులు అంటూ ఉంటారంటే నేను ఆయన్నే చూశాను మొదటిసారిగా. సుకుడు అటువంటి అవధూత, ఆయన సుకుడి కోవకు చెందినవాడని చెప్పారు తండ్రి గారు, కంచి పరమాచార్యులు లాంటి వాడు ఆయన. ఆ మహానుభావుడు అనుక్షణం మణికర్ణికా ఘట్టం దగ్గరికి భక్తుల్ని తీసుకెళ్ళి సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గేదేవి నమోస్తుతే అని ఇందాక మీకు అర్థం చెప్పానే, ఈ శ్లోకాన్ని తన భక్తుల చేత నిత్యం గానం చేయించేవారు, పారాయణము చేయించేవారు. నాయనలారా, మానవులకు ఏదో ఒక భయం ఉంటుంది, ఎక్కడో హరిద్వార్లో పడిపోయిన నేను ఈ కాశీదాకా వచ్చి బతికాను, నాకు మరణ భయం నుంచి గండం నుంచి గట్టెక్కించినది జగన్మాత చాముండాదేవి. తర్వాత ఇంకో రహస్యం కూడా మీకు తెలియాలి కదా, ఈయనే ఆ కొడుకుని ఎలా తెలుసుకొని కొట్టుకొచ్చినవాడు. ఈయన ఆ కాశీ వచ్చిన తర్వాత ఏడాది పాటు వాళ్ళ గురువుగారి దగ్గర ఉన్నాడు. ఈయన 8వ ఏటో 9వ ఏటో వచ్చినవాడు, 10వ ఏడు వరకు ప్రభుదత్త బ్రహ్మచారిగా పిలువబడ్డాడు. కాశీకి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు తీర్థయాత్రలు చేసుకుంటూ దుఃఖం తొలగించుకోవడానికి. వాళ్ళు అక్కడికి వచ్చి ఆశ్రమాలన్నీ తిరుగుతూ మా కొడుకు పేరు మీదుగా డొనేషన్ ఇస్తామండి, మా కొడుకు పోయాడండి, ఒక్కే కొడుకు అండి, హరిద్వార్లో కొట్టుకుపోయాడండి అంటూ ఇక్కడికి వచ్చారు. రాగానే అక్కడ గురువుగారి దగ్గరికి వెళ్ళి మా ఆస్తిని దానం చేస్తున్నాం అందరికీ, మాకు పిల్లలు లేరు కదా, మీకు కూడా ఇద్దాం అనుకుంటున్నాం అనగానే ఇంతకీ ఎందుకు ఇద్దాం అనుకుంటున్నారన్నారట గురువుగారు. సంవత్సరం క్రితం హరిద్వార్ వెళ్ళామండి, అక్కడ మా కుర్రాడు నీళ్ళలో కొట్టుకుపోయాడండి, వాడి విప్పేది అంత పుట్టుమచ్చ లాంటి మచ్చ కూడా ఉంటుందండి, మేము స్టాంప్ ఒక శంఖం వేసామండి ఆయనకి, ఆ కుర్రాడండి కొట్టుకుపోయాడండి, ఆ దుఃఖం తట్టుకోలేక మా ఆస్తిని ఇలా పీఠాలకు ఇస్తున్నాం అండగానే ఆయన పకపకానవి, సంవత్సరం క్రితం హరిద్వార్లో కొట్టుకుపోయిన మీ కుర్రాన్ని బతికించి ఇస్తే ఏమిస్తారన్నట్టు ఆయన. వాడిని ఇవ్వాలే కానండి, మొత్తం మీరు ఏమడిగితే ఇచ్చేస్తాం, ఆస్తి ఇచ్చేస్తాం, మీరు అడిగింది ఏదైనా ఇస్తామన్నారట, నేను మీ ఆస్తి అడగను, ఆ కుర్రాన్ని నాకు ఇచ్చేయండి అన్నాడు ఆయన. మీరు ఇస్తామన్నారు కదా, మీరు ఏది అడిగితే ఇస్తామన్నారు కదా, నాకు ఆస్తి తక్కర్లా, మీ కుర్రాడే నాకు ఇవ్వండి అనగానే ఆ కుర్రాడు బతికితే అంతకంటే అదృష్టం ఏంటండి, వాడిని బతికి అసలు బతుకుతాడని వీళ్ళకి నమ్మకం లేదు కదా, ఆ కుర్రాడిని బతికించిస్తే ఆ కుర్రాడిని మీ చేతిలో పెడతామనగానే ఆయన లోపల నుంచి ప్రభుదత్త అని పిలిచారట. ఆ కుర్రాడు రాగానే ఇదిగో ఈతడే మీ కుర్రాడు, వీపు మీద చూసుకున్నారు కానీ వాడు చూసుకుని నాయనా బాబు అన్నారట. ఇదివరకు నాయనా బాబు, ఇప్పుడు ఈ నాయనా కాదు బాబు కాదు, మీ తెలుగువాడు కాదు, మీ ఏపీవాడు కాదు, ఇప్పుడు ప్రస్తుతం ఈ కుర్రవాడిని నేను నా శిష్యుడిగా స్వీకరించాను, బ్రహ్మచర్య దీక్షలో ఉన్నాడు, సన్యాసి అవుతాడు, సన్యాసులకి తండ్రి ఏమిటి తల్లి ఏమిటి, ప్రపంచానికి సందేశం ఇచ్చే గురువు అవుతాడు ఇతడు, ప్రభుదత్తుడు ఈయన నిజంగా ప్రభు అవుతాడు, ఇతడు అవధూత అని చెప్పారట ఆ గురువుగారు. అప్పుడు ఆ తల్లిదండ్రులు తర్వాత వచ్చారు. ఆ తల్లిదండ్రులు తూర్పుగోదావరి ఎంతగాని, అక్కడ రామేశ్వరం అని ఊరు ఉంది కాకినాడ దగ్గర, కొవ్వాడ దాటగానే రామేశ్వరం అని ఊరు, అది దాటాక పెదపూడి, ఆ మధ్యలో రామేశ్వరం మా స్వగ్రామం, ఒకప్పుడు మా తాతగారిది వాళ్ళది, మా వద్దిపతి వారు చాలామంది ఉన్నారు అక్కడ. అక్కడి నుంచి వెళ్ళిన కుర్రాడు అక్కడికి వెళ్ళి కొట్టుకుపోయి చివరికి ఒక ప్రభుదత్త బ్రహ్మచారి అయ్యాడు. ఆ మహాత్ముడి గురించి ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు అటువంటి గొప్పవాడు గురించి తెలుసుకోవాలి, ఆయనకి భయం లేదు, అవధూత, కోరికలు లేవు, ఆయన తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టాడు, తల్లిదండ్రులు ఆశ్రమంలోనే ఉన్నారు, ఆయన మనకి భయములు ఉన్నాయి. ఏమిటవి? సంసారంలో ఏదో భయం ఉంటుంది, సంసారంలో సుఖాల మీద వ్యామోహం ఉంటుంది, దుఃఖాల మీద వ్యామోహం ఉంటుంది, భవబంధాలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి, ఏదో ఒక సమయంలో ఈ బంధములు మనకి భయం కలిగిస్తాయి, ఈ భయముల నుంచి మనల్ని రక్షించేది కేవలం జగన్మాత. మీరంతా కాశీలో ఉన్నారు, అష్టాదశ శక్తిపీఠాల్లో విశాలాక్షిమాత ఇక్కడ ఉన్నది, జ్యోతిర్లింగాలలో విశ్వేశ్వర జ్యోతిర్లింగం, ఇక్కడ కూర్చుని మీరు రోజు భయభ్యస్త్ర హినోదేవి దుర్గేదేవి నమోస్తుతే అనండి. అలా అంటే ఇక మీకు ఏ జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం ఉండదు, శాశ్వత కైవల్యం పొందుతారని ఆయన చెప్పారట. అందుకని మా తండ్రి గారు ఈ శ్లోకాన్ని మా అందరి చేత చదివించారు. నేను మీకు చెబుతున్నాను, మళ్ళీ చెప్పండి, సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యః త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అంత గొప్ప శ్లోకం. ఇలా అందరూ స్తోత్రం చేశాక దేవతలంతా అమ్మవారి ఆ స్తోత్రం స్వీకరించింది. అప్పుడు అన్నది, దేవతలారా ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెబుతున్నా వినండి, మీరు అత్యద్భుతమైనటువంటి స్తోత్రం చేశారు. మామూలు స్తోత్రం కాదు, ఈ స్తోత్రం అంటే నాకు చాలా ఇష్టం, ఈ స్తోత్రానికి మెచ్చుకున్నాను. అందులో భయముల నుంచి తొలగించి రక్షించమని కాపాడారుగా, అందువల్ల భయాలు తొలగిస్తున్నాను. ఏం వరం కావాలో కోరుకోండి. వరదాహం సురగణావరం యన్మనసేచ్ఛతాతం వృణుద్ధం ప్రయచ్ఛామి జగతాం ఉపకారకం. లోకోపకారం కోసం వరాలు కోరుకోండి. మళ్ళీ అక్కడ జగతాం ఉపకారకం అందండి. లోకాల్ని నాశనం చేసే కోరికలు కోరుకున్న సంహరి సంభాదులు మహిషాసురుడు ఏమయ్యాడో మీకు తెలుసు కనుక మీరు అలాంటి కోరికలు కోరరని నాకు నమ్మకం. మీరు ఏం కోరినా ఇస్తాను, కానీ ఆ కోరికలు మీకు లోకమునకు ఉపకారము చేసే కోరికలు అయి ఉండాలి. అపకారం చేసే కోరికలు కోరకండి. లోక శ్రేయస్సు కోసం ఏం కవలు కోరుకోండి అనగానే అప్పుడు దేవతలు జగన్మాత పొరపాటును కూడా లోకోపకారం తప్ప లోకాపకారం మేము కోరం. మేము కోరుకునేది ఒకటే, సర్వబాధ ప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనం. ఓ తల్లి, సర్వబాధలను తొలగించు. శమనము అంటే దానివల్ల ఏ విధమైన కష్టం కలగకుండా ఉండుట, తగ్గుట, నశించుట. అన్ని బాధలు పూర్తిగా నివారించు. ఒక బాధ కాదు, మాకు ఎన్నో బాధలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఇంద్రియముల వల్ల వచ్చే బాధలు ఎక్కువగా ఉంటాయి. ఆ బాధలన్నీ తొలగించు. ఒక్క మా కష్టాలు తొలగించమండల్లా. త్రైలోక్యస్య, మూడు లోకాలలో జీవులకి చాలా కష్టాలు ఉన్నాయి. ఈ వరం ఎంత గొప్పతో చూస్తున్నారా మీరు? వీళ్ళు ముందేమన్నారు, మాకు బాధలు తొలగించు. కేవలం మా ఒక్కరికంటావేమో, మా ఒక్కరికి కాదు, సమస్త లోకాలలో ఉన్న జీవుల కష్టములన్నీ తొలగించు, అందరి బాధలు తొలగించు అని కోరుకోవాలి మనం. పక్కవాడు బాగుండాలని కోరుకుంటే మనం బాగుంటాం. మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మంచి బిల్డింగులు కట్టుకుని ఐశ్వర్యంతో రోగాలు లేకుండా ఉండుగాక అని కోరుకుంటే మనకి ఎంత లాభం? వాళ్ళు రోజు హచ్చి హచ్చి అని తుమ్ముతూ ఉంటే ఆ తుమ్ములు మన మీద తుమ్మితే మనకు కూడా తుమ్ములు రావు, లేనిపోయిన రోగాలు రావు. ఒక్కొక్కడు మొహం మీద పెట్టి దగ్గుతాడు, ఆ దగ్గు మనకు రాదు. అదే వాడు ఆరోగ్యంగా ఉంటే మనకు దగ్గు రాదు కదా, అది కూడా మంచిది కదా. కనీసం వాడు తుమ్ములు మనకు అంటుకోవు కదా. పైగా వాడు ఆనందంతో భోజనం చేస్తుంటే మన అన్నం తింటే అరుగుతుంది, మన ఒక్కడమే బాగుండి పక్కవాళ్ళు ఏడుస్తూ ఉంటే వాడు రోజు తిట్టుకుంటాడు అనమాట. వీడు ఇంత శుభ్రంగా అనుభవిస్తున్నాడు, తింటున్నాడు, మనకేం పెట్టడం లేదు, వీడు కూడా మళ్ళీ అయిపోతే బాగుండనుకుంటారటండు. అందుకని కూడా లోకంలో అందరూ బాగుండాలని కోరుకోవాలట. మాయదారి కూడా ఎన్ని ఉన్నాయి, వెనకటికి ఒక సామెత ఉండనే ఉంది కదా. మహాత్పురాలు ఒక ఆవిడకి ఆశీర్వదిస్తే నాలా 100 ఏళ్ళు బతికంది ఆవిడ. కాబట్టి మనం పక్కవాళ్ళు బాగుండాలని కోరుకోవాలి. అందుకే దేవతలు త్రైలోక్యస్య సర్వబాధ ప్రశమనం దేహి, తల్లి ఈ సమస్త లోకాల్లో ఉన్న వాళ్ళకి అన్ని బాధలు తొలగించి సుఖంగా రక్షించు. నువ్వెందుకంటే ఈ వరాలు నువ్వే ఇవ్వగలవు, అఖిల ఈశ్వరివి, అన్ని లోకాలని పరిపాలించేటటువంటి దేవతవి నీవే, మా అందరికీ ప్రభువు నువ్వే. కాబట్టి నిన్ను కోరుకుంటున్నాం, అందరి కష్టాలు తొలగించు. ఇదే మాకు కావలసిన కార్యం. అస్మద్వైరి వినాశనం, మా శత్రువుల్ని నాశనం చెయ్యి. బయట శత్రువులే కాదు, లోపలున్న కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనే శత్రువులను కూడా తొలగించు. అనగానే తథాస్తు, మీరు అడిగిన కోరికలన్నీ తీరుస్తున్నాను. ఇప్పుడు మీకు ఒక విషయం చెబుతున్నా వినండి. అమ్మ ఇక్కడ నుంచి అమ్మ చెప్పిన మాటలు, అమ్మవారి సంభాషణ దేవతల వంకతో మనకు అపూర్వమైన విషయాలు చెప్పింది. నాయనలారా, ఈ శుంభని శుంభులు ఇప్పుడు చచ్చిపోయారే, వీళ్ళు ఇక్కడితో ఆగరు. వీళ్ళు మళ్ళీ 28వ ద్వాపర యుగంలో చివరి పాదంలో పుడతారు. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. వైవస్వతేంతరే ప్రాప్తే అష్టావింశతి మే యుగే శుంభో నిశుంభశ్చైవాన్యా ఉత్పత్తే మహాసురౌ. ఈ శుంభుడు నిశుంభుడు మళ్ళీ పుడతారు. ఎప్పుడు? వైవస్వతమరువు కాలంలో. ఇప్పుడు ఈ కథ ఎప్పుడు జరిగింది? స్వారోచమరువు కాలంలో జరుగుతోంది ఈ కథ. అది గుర్తుపెట్టుకోవాలి మనం. స్వారోచమరువు కాలంలో సురధుడు సమాధి అనే ఇద్దరికి సుమేధుడు అని పేరు కలిగిన ఒక ఋషి చెబుతున్నాడు. కాబట్టి జరుగుతున్న కథ అంతా 2వ మనువు కాలంలో. ఇప్పుడు అమ్మ ఏమంటుంది? 7వ మనువు కాలంలో 71 మన్వంతరాలు ఉంటాయిగా మొత్తం. ఆ 71 మన్వంతరాల్లో 28వ మహాయుగంలో ద్వాపర యుగంలో, అది కూడా ద్వాపర యుగం చివరి పాదంలో, శుంభుడు నిశుంభుడు మళ్ళీ పుడతారు. అంటే కృష్ణుడి కాలంలో 28వ ద్వాపర యుగం చివరి పాదం అంటే శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన కాలంలో శుంభ నిశుంభులు పుడతారు. అప్పుడు వాళ్ళకి హంసుడు డెభకుడు అని పేరు, హంస డెభకులు అంటారు. మనం భారతంలో చెప్పుకున్నాం, సభాపర్వంలో చెప్పుకున్నాం, సభాపర్వంలో జరాసంధ వధాఘట్టంలో చెప్పుకున్నాం. కింద సంవత్సరం మీరు విన్నారు కనుక మీకు ఇంకేం అనుమానం ఉండకూడదు. హంసుడు డెభకుడు అని ఇద్దరు రాక్షసులు ఉన్నారు. వాళ్ళ అన్నదమ్ములు ఈ శుంభని శుంభులే అలా పుట్టారు. వీళ్ళిద్దరూ బ్రహ్మ ద్వారా వరాలు పొందారు. ఏమిట వరం? వాళ్ళిద్దరూ మంచి మిత్రులు, సోదరులు. ఎవరి చేతిలో చావరు, వాళ్ళకిగా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే తప్ప చావరట. వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలంటే ఈ ఇద్దరిలో ఎవరన్నా చచ్చిన వార్త పడితేనే, చెవిలో పడితేనే ఆత్మహత్య చేసుకుంటారట. పెళ్ళైతే కానీ పిచ్చి కుదరదట ఒక అమ్మాయికి. ఒక అమ్మాయికి పిచ్చి. ఆ పిచ్చి అమ్మాయిని ఆసుపత్రికి తీసుకెళ్తే డాక్టర్ గారు అన్నారు పెళ్ళి అయితే పిచ్చి కుదురుతుంది అన్నారట. పెళ్ళి అయితే కానీ పిచ్చి కుదరదనగానే పాప వీళ్ళు పెళ్లి సంబంధం చూశారు. ఆ పెళ్లి సంబంధానికి ఒక పెళ్లి కొడుకు వచ్చాడు. ఇదేంటంటే పిచ్చి పిచ్చిగా ఉందంటే పెళ్ళి అయ్యాక తగ్గిపోతున్నట్టు అల్లుడు ఉంది ఆవిడ, ఇంకా పెళ్ళి అవ్వకుండానే. అప్పుడు ఆ కొత్త అల్లుడు ఏమన్నాడు తెలుసా, తెలియని వాడు, పిచ్చి కుదిరాక పెళ్లి చేసుకుంటాను లేపయ్యా అన్నట. పెళ్ళి అయితే కానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే కానీ పెళ్లి చేసుకున్నట్టు వాడు. అందుకని పెళ్ళి అయితే గారు పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే గారు పెళ్ళి అవుతారు సామెత. అలాగా హంస డెబ్బకుల్లో ఎవరైనా రెండో వాడు చచ్చిపోయాడని తెలిస్తేనే ఆత్మహత్య చేసుకుంటారట. వాళ్ళకిగా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే కానీ చావరట. ఇది ఎంత కష్టమండి ఇది. ఒకటి చచ్చాడని తెలిస్తే కానీ రెండో వాడు చావట ఆత్మహత్య చేసుకోవట. ఆత్మహత్య చేసుకుంటే కానీ వాళ్ళు చావరట. ఇంకెలా ఆత్మహత్య చేసుకుంటారు వాళ్ళు? కాబట్టి అసంభవం అది వాడు చావడం. అప్పుడు కృష్ణుడు టెక్నిక్ చేశాడు. వాళ్ళతో యుద్ధానికి వచ్చినప్పుడు హంసుడి దగ్గరికి కౌరు పెట్టాడు. డెబకుడు అనుకోకుండా దుర్మరణం పాలైపోయాడు యుద్ధంలో అన్నట్ట. వాడు అది వినగానే వెనక ముందు చూడకుండా అయ్యి బాబోయ్, అదే వాడికి మాయ అంటారు, భగవంతుని మాయ, వైష్ణవ మాయ. నేను వాడో చావాలంటే ఇంకొకటి చచ్చాడనే వార్త విని ఆత్మహత్య చేసుకుంటే తప్ప చావం కదా అని వాడికి తెలుసుండి కూడా డెబకుడు చచ్చిపోయాడని హంసుడికి వార్త వెళ్ళగానే ఆ మాట నమ్మాడు. అలా నమ్మేలా చేసే మాయ వైష్ణవ మాయ. ఆ మాయలో పడి వాడు ఏం చేశాడు, మా డెబ్బకుడు చచ్చిపోయాడా, ఆత్మహత్య చేసుకున్నాడా, ఇంక నేను నువ్వు చచ్చిపోతాను అని వాడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఇప్పుడు వీడు ఎంతగా చచ్చిపోయాడుగా, ఈ వార్త వినగానే వాడు చూసి శవాన్ని డెబ్బకుడు తెచ్చాడు. ఇలా వీళ్ళిద్దరిని టెక్నిక్తో చంపాడు కృష్ణుడు. ఇది మనకి సభాపురంలో భారతంలో వచ్చింది. ఈ నిజంగా వాళ్లే బతుకుంటే జరాసంధుడిని చంపడం కష్టం, మీకోసం పాండవుల్లారా వాళ్ళని అలా కపటోపాయంతో చంపవలసి వచ్చింది. పాపాత్ముల్ని చంపడానికి అప్పుడప్పుడు టెక్నిక్లు వాడాలి. కాబట్టి అవతల వాళ్ళు పాపాత్ములు అనుకున్నప్పుడు మనం కూడా పాపాత్ముల దగ్గర, మాయావుల దగ్గర మాయ ఉపయోగించాలి, ఇది రాజనీతి అంటాడు ఆయన కృష్ణుడు. లేకపోతే ప్రమాదం కదా. మరి ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు మళ్ళీ పుడతారు, అప్పుడు నా మహామాయతో విష్ణువులో ప్రవేశించి వాళ్ళని సంహరిస్తాను. ఆ సంహరించేటప్పుడు నేను ఏ రూపంలో ఉంటాను, నందగోప గృహే జాతాయశోద గర్భసంభవ తతస్తౌ నాశయిష్యామి వింధ్యాచల నివాసిని. ఇప్పుడు అమ్మవారు చెప్పింది ముందే ఎప్పటిదో జరగబోయేది. ఇంకా మధ్యలో నలుగురు మనువులు గడిచాక ఏడవ మనువు కాలంలో జరగబోయే కథను ముందే చెప్పింది. ఆ శుంభని శుంభులు హంసడిబ్బగులుగా పుడతారు, వాళ్ళని చంపడం కష్టం. అప్పుడు నేను నందగోప గృహంలో నందుని భార్య యశోదాదేవి కడుపులో యోగమాయ అనే పేరుతో ప్రవేశించి పుడతాను. పుట్టి వింధ్యాచలంలో నివసిస్తాను, నేనే వింధ్యాచల నివాసిని. నేను విష్ణువుకి సాయం చేస్తాను. అప్పుడు నన్ను యోగమాయ, వైష్ణవమాయ అంటారు. విష్ణువు ఈ నంద యశోదలకి పుట్టిన తర్వాత నన్నేమో కంసుడి దగ్గరికి పంపుతాడు, ఆయనేమో యశోద దగ్గర చేరతాడు. ఆయన 128 ఏళ్ళు ఉంటాడు. కంసుడు నన్ను చంపాలనుకుంటాడు. అప్పుడు నేను రిగున పైకి ఎగిరిపోతాను, 8 చేతులు ధరిస్తాను, 8 చేతుల్లో 8 ఆయుధాలు ధరిస్తాను, సింహవాహనం మీద ప్రత్యక్షమవుతాను, కంసుడిని ధిక్కరిస్తాను, వింధ్యాచలం వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. ఆ తర్వాత కొంతకాలానికి ఈ శుంభని శుంభులు హంసడెబ్బకులుగా పుట్టిన వాళ్ళ బుర్రలో ప్రవేశిస్తాను. కృష్ణుడు ఏం చెబితే అది నమ్మేటట్టు చేస్తాను. తద్వారా డెబకుడు తెచ్చాడన్న వార్త హంసుడు నమ్ముతాడు, నమ్మి వాడు ఆత్మహత్య చేసుకుంటాడు, అప్పుడు రెండోవాడు తెస్తాడు. ఈ విధంగా విష్ణుమాయా రూపంలో ఈ శుంభని శుంభులు మళ్ళీ పుట్టినప్పుడు వాళ్ళు చావడానికి నేను మూలకారకురాలను అవుతాను. అప్పుడు నేనుండే స్థలం వింధ్య పర్వతం, అంటే కాశీకి దగ్గరలో ఉన్నది, అలా వింధ్యాచల నివాసినిగా ఉండి ప్రజలను అనుగ్రహిస్తానని ఎప్పుడో జరగబోయే చెప్పింది వాళ్ళకి. అంటే ఎక్కడికక్కడ ఏ లీలలు చేస్తుందో చెబుతోంది దేవతలకి. ఈలోపు మీరు కంగారు పడకండి. ఆ తర్వాత మళ్ళీ పునరప్యతిరౌద్రేణ రూపేణ పృథివీతలే అవతీర్యం హనిష్యామి వైప్రచిత్తాంస్తు దానవాన్ భక్షయంత్యాశ్చతానుగ్రాన్ వైప్రచిత్తాన్ మహాసురాన్. ఆ తర్వాత మరికొంతకాలానికి, ఏది ఇప్పుడు మళ్ళీ ద్వాపరయుగానికి అట్టలేదు ఆవిడ, ఈ సార్వచేష మనువు కాలంలోనే కొంతకాలం పోయిన తర్వాత వైప్రచిత్తులని కొంత రాక్షసులు పుడతారు. చిత్తము అంటే మనస్సు, ప్రచిత్తము మంచి మనస్సు, విప్రచిత్తము క్రూరమైన మనస్సు. వైప్రచిత్తులు అంటే అతి క్రూరులైన మనస్సు కలిగిన వాళ్ళు. వాళ్ళ మనస్సులలో లోకములను ఎప్పుడు ఎలా నాశనం చేయాలని ఆలోచిస్తారట. వాళ్ళు ఏ తప్పుడు పనులు చేసినా ఇతరుల మీద గెంటేస్తారటండో, మీరే తప్పు చేశారు, మీరే తప్పు చేశారు, మీరే తప్పు చేశారంటారట. అలా ఇతరులను దోషులుగా భావించేటటువంటి జాతి అది. అలాంటి వైప్రచిత్తులని రాక్షసులు పుడతారు. వీళ్ళు బ్రహ్మ కోసం తపస్సు చేస్తారు, బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు, మీకేం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు వాళ్ళు మమ్మల్ని భయంకరమైన నోటితో స్త్రీ దంతముల మధ్యలో వేసుకుని పరాపరా నవిలి తింటేనే మేము చావాలి, ఇంకెవరి చేతిలో చావకూడదని వరం కోరుకుంటారు. అప్పుడు ఆ రాక్షసులు విజృంభిస్తారు, దేవతలారా మిమ్మల్ని మళ్ళీ తన్నుతారు, మీరు మళ్ళీ నన్ను ప్రార్థిస్తారు, నాకు తప్పదుగా మీ భయాలన్నీ తొలగించమన్నారుగా, అప్పుడు నేను ప్రత్యక్షమవుతాను. వాళ్ళందరినీ నోట్లో వేసుకుని భక్ష ఇంత్యాంశ్చ, ఆ రాక్షసులందరినీ నోట్లో వేసుకుని పర్ర నవ్విలేస్తాను, క్యారెట్ దుంపలు నవ్విలినట్టుగా నవ్విలేస్తాను. ఆరోగ్యానికి క్యారెట్ చాలా మంచిది, అలా దుంపలు నవ్విలినట్టుగా నవ్వులుతాను. అప్పుడు ఏమవుతుందిట, ఆ రాక్షసుల్ని నవ్వడం వల్ల నా దంతములన్నీ రక్తాదంతా భవిష్యంతి, ఎర్రగా మారిపోతాయి, వాళ్ళ రక్తంతో నా దంతములు ఎర్రగా మారిపోతాయి. ఎలాంటి దంతములు, దాడిమీ కుసుమోపమాహ, దానిమ్మ పువ్వులు ఎలా ఉంటాయి ఎర్రగా, అలా నా దంతములన్నీ ఎరుపెక్కిపోతాయి రక్తంతో. అప్పుడు అందరూ నన్ను నా దంతాలను చూసి ఆహా దాడిమీ కుసు ఫలబీజావ దంత పంక్తి విరాజిత అని పొగుడుతారు. దానిమ్మ గింజల్లా దానిమ్మ పువ్వుల్లో ఉన్నాయి, ఎర్ర దంతములు కలిగినదమ్మ, రక్తదంతాన్ని స్తోత్రం చేస్తారు. ఈ రాక్షసులందరూ ఆయుధాలతో చావరు గనక, కేవలం దంతాల కిందే పడి నలుగు చేస్తారు గనక, పిండి మిల్లులో బియ్యం వేసి దాన్ని రవ్వాడినట్టుగా వాళ్ళని దంతాల మధ్య వేసి ఆడి శుభ్రంగా కరకలాడించేస్తాను, వాళ్ళందరినీ నాశనం చేస్తాను, ఈ వైప్రచిత్తుల్ని క్రూరబుద్ధి కలిగిన దుష్టుల్ని సంహరిస్తాను, మళ్ళీ మీకు స్వర్గరాజ్యం తిరిగిస్తాను. అక్కడితో అప్పటి నుంచి నన్ను రక్తదంతిక అనే పేరుతో గుడి కట్టి నన్ను పూజిస్తూ ఉంటారు. ఇప్పటి కూడా రక్తదంతిక అనే పేరుతోటి వింధ్యాచలం దగ్గర అమ్మవారికి ఒక గుడి ఉందండి, అమ్మవారు అక్కడ అష్టభుజాదేవి ఆలయం ఉంది, ఆలయం దగ్గర రక్తదంతిక అని ఒక చిన్న విగ్రహం ఉంటుంది. ఆ రక్తదంతిక అనే రూపం ఈ వైప్రచిత్తుల్ని నోట్లో వేసుకుని నవిలి మింగడం వల్ల వచ్చిందిట. ఆవిడికి సుస్పష్టంగా చెప్పింది ఆవిడ, తతో మాం దేవతాః స్వర్గే మర్త్యలోకే చ మానవాః స్తువంతః వ్యాహరిష్యంతి సతతం రక్తదంతికాం. నేను ఆ రాక్షసుల్ని నవిలి మింగాక, నా దంతములు ఎర్రబడ్డాక, నాకు రక్తదంతిక అనే పేరుతోటి గుడి కట్టి దేవతలు స్వర్గంలో భూలోకంలో మానవులు నన్ను రోజు స్తోత్రం చేస్తారు, ఓహో రక్తదంతిక అని నన్ను పూజిస్తారు, ప్రార్థిస్తారు. ఈ విధంగా నేను మీ కొండ మీద కొలువయ్యుండి మిమ్మల్ని రక్షిస్తాను. ఇంకొక ముక్క, కొంతకాలం పోయాక భూలోకంలో భూయస్య శతవార్షిక్యాం యనావృష్ట్యామనంభసి, ఒక 100 ఏళ్ళు కరువు వస్తుంది, భయంకరమైన కరువు, అనావృష్ట్య అనంభసి, ఎక్కడ నీరు చుక్కబడదు. దాంతో ఏమవుతుంది, నీళ్లు లేకపోతే వర్షాలు కురవకపోతే భూగర్భ జలాలు ఉండవు, నదులలో నీరుండదు, చెరువులు ఎండిపోతాయి, పంటలన్నీ నాశనమైపోతాయి, పంటలు లేక ప్రజలు అల్లాడిపోతారు, తిండి లేక గిజగిజలాడిపోతారు, జనులు గుట్ల గుట్లగా చచ్చిపోతారు, ఆవులు గేదెలు గొర్రెలు అనే తేడా లేకుండా అందరూ చచ్చిపోతారు. చచ్చిన వాళ్ళని ఒకళ్ళొకళ్ళు పీక్కు తింటారు, అంత భయంకరమైన కరువు వస్తుంది. ఆ కరువు సమయంలో మునులు నన్ను పరిపరి విధాలుగా ధ్యానం చేస్తారు. అప్పుడు నేను అయోనిజనై పుడతాను. ఇక్కడే ఒక కప్ప కథ చెప్పాలి, అది చెబితే కానీ మీకు ఈ కథ యొక్క అంతరార్థం తెలియదు. అమ్మవారికి ఇప్పుడు కూడా కొత్త పేరు వస్తుంది, ఇప్పుడు కూడా కొత్త రూపం రాబోతున్నది. ఈ కథ దేవీ భాగవతంలోనూ ఉన్నది. ఇందులో వరుసగా 46వ శ్లోకం నుంచి 50వ శ్లోకం వరకు 4 శ్లోకాల్లో క్లుప్తంగా అమ్మవారు చెప్పింది. పూర్వం హిరణ్యాక్షుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడని అందరికీ తెలుసున్నదే కదా. ఈ హిరణ్యాక్షుడు చచ్చాక వాడికి వరుసగా శంబరుడు, తర్వాత అయోనిజుడు, వీరుడు, శూలుడు, రురువు అని కొడుకులు పుట్టారు. ఎప్పుడు భవిష్యత్తులో జరగబోయే చెప్తుంది అమ్మవారు. ఇప్పుడు సార్వతేశమరువు కాలంలో కథలోంచి మళ్ళీ హఠాత్తు ఏమందనమాట, భవిష్యత్తులో ఒక రాక్షసుడు పుడతాడు అని భావికాలం కథ చెప్పింది. అది ఈ కాలంలో జరిగిన కథ. ఈ వైవస్వత మనువు కాలం 7వ మనువు కాలంలో కృతయుగంలో జరిగిన కథ. వైవస్వత మనువు 7వ మనువు. ఈ మనువు కాలంలో హిరణ్యాక్షుడు అనేవాడు పుట్టాడు. వాడికి చాలామంది కొడుకులు ఉన్నారు. అందులో ఒకటి పేరు రురువు. ఈ రురువు అనేవాడికి ఒక కొడుకు పుట్టాడు, వాడి పేరు దుర్గముడు. ఈ దుర్గముడు అనేటటువంటి రాక్షసుడు బ్రహ్మ కోసం 100 సంవత్సరాలు తపస్సు చేశాడు, కఠోర తపస్సు చేశాడు. ఓరి బాబా ఏం తపస్సు అండి, ఆహారం విడిచిపెట్టి గాలి విడిచిపెట్టి తపస్సు చేశాడు. వాడి కఠోర తపస్సుకి దేవతలు అల్లాడిపోయారు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై వాడిని చూచి మెచ్చుకుని, ఒరే మీ వంశం వాళ్ళంతా పరమమూర్ఖులు బాబు, ఇంత తపస్సు మీరు తప్ప ఎవరో చేయలేరు. మీ తాత ఉన్నాడు హిరణ్యాక్షుడు, వాడు తపస్సు చేస్తే ఆశ్చర్యపోయి నేను వసుండై వాడు అడిగిన వరాలు ఇచ్చాను. ఆ హిరణ్యాక్షుడు అన్నగారు ఉన్నాడు హిరణ్యకశిపుడు, ఇక వాడి సంగతి చెప్పేయక్కర్లా. వాడు వింధ్యపర్వతం మీదకెళ్ళి ఒంటికాలి మీద నిలబడి 100 సంవత్సరములు తపస్సు చేస్తే వాడి శరీరంలో రక్తం మాంసం అన్నీ కూడా ఏగలు దోమలు చేమలు తినేసే అస్థిపంజరంగా మిగిలాడు వాడు. అయినా వాడు తపస్సు చేశాడు, వాడి శరీరంలో ప్రాణం నిలబడింది, వాడు గొంతెమ్మ కోరికలు కోరి వాడు చచ్చిపోయాడు. ఇక మీ నాన్న రురు ఉన్నాడు, వాడు ఇంకా గట్టాడు, హిరణ్యాక్షుణ్ణి హిరణ్యకశిపుణ్ణి మించి తపస్సు చేశాడు. కాకపోతే మీ తండ్రి ఏకు వరాలు కోరకుండా నాకు కారణజన్ముడైన కొడుకు కావాలి, వాడు రణజన్ముడు కారణజన్ముడు అయి ఉండాలి, వాడి పేరు కలియుగంలో కూడా అందరూ పొగడాలి, వాడిని తలుచుకోవాలి, వాడి పేరు మీదుగా అమ్మవారు కూడా పుట్టాలని కోరుకున్నట్టు ఎక్కవాడు. దుర్గముడి పేరు మీదుగా అమ్మ దుర్గా అయింది సుమ, కాబట్టి వాడి పేరు నిలబడాలి, అమ్మకి వాడి పేరు చేరాలి, వాడు ఒక ప్రసిద్ధికి ఎక్కిన వ్యక్తి అయి ఉండాలి. మంచి పనులు చేసి ప్రసిద్ధికి ఎక్కడం కష్టంట. లోకంలో ప్రసిద్ధికి ఎక్కాలంటే మంచి పనులు చేయాలి. మంచి పనులు చేయడం కష్టం కదా, దానాలు ధర్మాలు చేస్తూ ఉన్నంతకాలం పేరు ఎక్కుతాడు. ఎన్ని చేస్తాడు ఎవడైనా, ఎప్పుడన్నా పొరపాటు చేయొచ్చు. కాబట్టి మా అబ్బాయి మంచి పనులు చేసి ప్రసిద్ధికి ఎక్కడ నాకు ఇష్టం లేదు. పిచ్చి పనులు చేసి ప్రపంచంలో వీడంత గొప్పవాళ్ళు లేడు అనిపించుకోవాలి. అసలు చెడ్డవాడికి తొందరగా పేరు వస్తుందండి. అందుకనే చాలామంది ఏం చేస్తారు, పేరు పొందడానికి పిచ్చి పనులు చేస్తారు. అసలు ఒక శ్లోకం ఉంది, ఘటం బింద్యాత్, నలుగురు చూస్తూ ఉండగా కొండలు ఢామ్ ఢామని కొట్టాయి. ఎందుకు కొడుతోంది ఈవిడ కొండలు అని అంతా అక్కడ చేరతారు. కొండలు కొట్టిందిట అని 24 గంటల న్యూస్ ఛానల్ వాడు చూపిస్తారు. వాడికి న్యూస్ కావాలి కనుక. ఒక ఆవిడ గుంటూరు నడి మధ్యలో నిలబడింది, ఢామ్ ఢామ్ అని నెత్తి మీద కొండలు పగలు కొట్టింది, ఎందుకు కొట్టింది అని ఇప్పుడు అక్కడికి వెళ్ళాం, కెమెరామన్ డాష్ అంటాడు అక్కడ. ఇంకా అక్కడి నుంచి ఇది ఒక పేరు. కాబట్టి ఘటం బింద్యాత్ అందరూ చూస్తుంటే కొండలు పగలు కొట్టు పేరు వస్తుంది. పటం చింద్యాత్, పటాలు చించే లేదా వస్త్రం, పటం అంటే వస్త్రం అని కూడా అర్థం. అందరూ చూస్తుండగా కాగితం బొమ్మలు చింపు లేదా విగ్రహాలు విరగొట్టు లేదా బట్టలు చింపుకో, బట్టలు చింపుకున్నావు అనుకో వెంటనే నీ దగ్గర కెమెరాలు వచ్చేస్తాయి. పటం చింద్యాత్, బట్టలు చింపు కూర్చో అందరూ చూస్తుండగా కురానద్య కరస్వరం, గాడిదలో కూసేవంటే అందరూ వచ్చి చూస్తారు. అంతేగా పద్మాకర్ గారిలో పద్యాలు చదివితే కొద్దిమంది వింటారు, అదే నడి రోడ్డు మీద కూర్చుని గాడిదలాగా కై కై అని మైకు పెట్టుకారు. కాబట్టి కురానద్య కరస్వరం గాడిదలా గారు, ఏనకేనాప్యుపాయేన ప్రసిద్ధ పురుషో భవేత్, నువ్వేం చేస్తావో తెలియదు కానీ ప్రసిద్ధుడివి. కా అందరూ చేసే పనులు చేస్తే ప్రసిద్ధుడు కావు గనక పనికి మహిళ పనులు చేసి ప్రసిద్ధికి ఎక్కువ అన్నారు. అందుకని వాడు ఏమన్నాడు, నా కొడుకు చెడ్డ పనులు చేసి పేరు తెచ్చుకోవాలి అని రురువు కోరేట. అందువల్ల నువ్వు పుట్టేవరు అన్నాడు బ్రహ్మదేవుడు దుర్గముడితో. ఆ తక్కిన కథా విశేషాలు రేపు చెప్పుకుందాం. మీ భక్తులందరూ కూడా చదువుకోవడానికి మాకు కొంచెం కష్టంగా ఉందండి, ఒకరిద్దరు ఆ డిఆర్ పాపం. కాబట్టి గ్రహణాలు వచ్చినప్పుడు అష్టమి నవమి చతుర్దశి పూర్ణిమ మొదలైన తిథుల్లో చదువుకోవలసినటువంటి శ్లోకాలు మీకు 5 ఇచ్చారు, నేను ఒకసారి చెబుతాను, మీరు వాటిని కంఠస్థం చేయండి. చెప్పండి, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ గురుభ్యో నమః, యా శ్రీ స్వయం సుకృతినాం భవనేషు. అలా విడదీద్దాం, భవనేశ్వలక్ష్మీ అనేది భవనేషు, అలక్ష్మీ పాపాత్మనాం కృతధియాం హృదయేషు బుద్ధి శ్రద్ధ సతాం కులజన ప్రభవస్య లజ్జా తాం త్వాం నతాస్మ పరిపాలయ దేవి విశ్వం యా ముక్తిహేతు అవిచింత్య. ఆ విసర్గ రా కింద మారిపోతుంది, అందువల్ల కలిపి కూడా చదువుకోవచ్చు, యా ముక్తిహేతు రవిచింత్య మహావ్రతాత్వం. నిజానికది హేతు, హేతు అవిచింత్య. ఆ విసర్గ ఉన్నప్పుడు ఆ వస్తే అది కాస్త రా అవుతుంది అనమాట. కాబట్టి రవి అనుకోకండి, అది రవి కాదు, సంధి వల్ల వచ్చిన రా. విడదీస్తే అక్కడ ఉండేది ఆ. యా ముక్తి హేతు అవిచింత్య మహావ్రతాత్వం, యా ముక్తి హేతు రవిచింత్య మహావ్రతాత్వం. అభ్యస్యసే సునియతేంద్రియ తత్వసారైః మోక్షార్థిభిః మునిభిః అస్త సమస్త దోషైః. ఇందాకట్లే ఇక్కడ కూడా అది విసర్గ అకారం కలిస్తే రాయిందనమాట. మోక్షార్థిభిర్ మునిభిరస్త సమస్త దోషైః విద్యాసి సా భగవతీ పరమాహి దేవి దుర్గే స్మృత దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతోః స్వస్థైః స్మృత మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కా త్వదన్యా దారిద్ర్య దుఃఖ భయహారిణి కా త్వదన్యా సర్వోపకారకరణాయ సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త శూలేన పాహినో దేవి. ఇది నిజానికి నో కాదు, అది నహ అంటే మమ్ములను. నహ అంటే ఏమిటి? మమ్ములను. ఆ తర్వాత దేర్ అవ్వడం వల్ల ఆ నహ నో అయ్యిందనమాట. కాబట్టి విడదీసుకోడా, శూలేన పాహి నహ దేవి అని కూడా చదువుకోవచ్చు. కింద చూసారా కంఠాస్థనైన నహ అన్నాడు, అలాగనమాట. కాకపోతే సంధి అయ్యి ఆ నహ నో అవుతుందనమాట. శూలేన పాహి నో దేవి పాహి ఖడ్గేన చాంబికే ఘంటాస్వనేన నహ పాహి చాపజ్యానిస్వనేన చ చాపజ్యానిస్వనేన చ ప్రాచ్యాం రక్ష ప్రతీచ్యాంచ చండికే రక్ష దక్షిణే బ్రాహ్మణేనాత్మసోలస్య బ్రాహ్మణేనాత్మసోలస్య ఉత్తరస్యాం తథేశ్వరీ. ఈ ఐదు శ్లోకాలు శుభ్రంగా చదువుకోండి. గ్రహణం నాడే కాకుండా అష్టమి నవమి చతుర్దశి ఎప్పుడు వచ్చినా చదువుకోండి. పూర్ణిమ నాడు చదువుకోండి. అమ్మ రేపు చెబుతుంది మళ్ళీ, అష్టమ్యాంచ నవమ్యాం చతుర్దశ్యాం చైకచేతసహ అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాంచ ఏకచేతసహ అంటుంది. అది తర్వాత చెప్పుకుంటాం. కాబట్టి ఈ పవిత్ర స్తోత్రాన్ని సద్వినియోగం చేసుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య సమవస్తు లోకా సమస్త సుఖినో భవంతు.